సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం పురాణం దేవం మత్వా ధీరః హర్షశోకో జహాతి. ఈ విధమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు హర్షశోకౌ జహాతి త్యజతి అని తెలియజేసిన తర్వాత ఏ తత్ చురుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుమేతమాప్య సమోదతే మోదనీయం మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. ఏతత్ శ్రుత్వా ఏతత్ శ్రుత్వా ఏతత్ శ్రుత్వా ఏతత్ ఆత్మతత్వం శ్రుత్వా గురుముఖాత్ శ్రవణం కృత్య ఇటి గురుముఖాత్ శ్రవణం కృత్వా. కాబట్టి సద్గురువు ద్వారా దానిని శ్రవణం చేసిన తర్వాత సంపరిగృహ్య సమ్యక్ పరిగృహ్య సంపరిగృహ్య ఆత్మభావేన పరిగృహ్య ఉపధారయ ఇది. కనుక గురుముఖత ఆత్మతత్వాన్ని శ్రవణం చేసిన తరువాత ఈ ఆత్మభావాన్ని పదే పదే హృదయంలో సుస్థిరం చేసుకుని ప్రవృహ్య వేరు చేసి ప్రవృహ్య అంటే పృథక్ కృత్య వేరు చేసి దేని నుండి శరీరాదేహే పృథక్ కృత్య స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుండి వేరు చేసి అంటే శరీరత్రయానికి ఆధారంగా ఉండేటువంటి ఆత్మ శరీరత్రయములో ఉంటూ వాటికి విలక్షణంగా ఉంది గనక వాటి నుంచి పృథక్ వేరు చేసి పృథక్ కృత్య శరీరాదేహే ఆత్మానం దానిని వేరు చేసి ధర్మ్యం ఏతత్ ధర్మ్యం అణుం సూక్ష్మం ఇది. కాబట్టి అణుస్వరూపం సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మని ఆప్య ప్రాప్య దానిని పొంది అంటే ఆత్మానం లబ్ధ విద్వాన్ మోదతే మోదనీయం హర్షణీయం ఇది తృప్తి చెందుతూ ఉండాడు ఈ ఆత్మతత్వాన్ని పొంది. సా మోదతే మోదనీయం స మోదతే కాబట్టి హర్షణీయం మోదతే తృప్తి చెందగలిగింది అది ఒక్కటే గనక దానితో సహా మోదతే హర్షతి లబ్ధ్వా ఇది లభించిన తర్వాత వివృతం సద్మ నచికేతసం మన్యే అబ్బాయి నచికేతసం ఓ నచికేత నీ కొరకు మన్యే నేను అనుకుంటూ ఉన్న అహం మన్యే ఏమని వివృతం సద్మ సద్మ భవనం సద్మ అంటే భవనం ఇల్లు వివృతం వివృతం అపావృత ద్వారం ఆ ఇంటి ద్వారాలు ఆ భవన ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయని నేను అభిప్రాయపడుతూ ఉన్నా. కాబట్టి ఏ ఆత్మతత్వాన్ని అయితే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో ఏతత్ శ్రుత్వా గురుముఖత ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్న తరువాత బ్రహ్మపదంలో నీకు తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. అది మోక్ష గృహంలో నీకు తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి. నచికేత, అహం మన్యే, నేను అలా అనుకుంటూ ఉన్నా. ఏతత్ శ్రుత్వ, కాబట్టి శ్రుత్వ వినడం, వినడం ప్రధానం కాదు, గురుముఖాత్. కాబట్టి శ్రుతీయ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ద్వారా శ్రుత్వ విన్న తరువాత సంపరిగృహ్య, ఆ విన్న విషయాన్ని కూడాను చక్కగా గ్రహించడం. సమ్యక్ పరిగృహ్య అంటే అంతఃకరణ శుద్ధి పూర్ణంగా ఉంటే చక్కగా గ్రహించడం జరుగుతుంది. ఉదయం మనం చూసినట్టుగా ప్రవృహ్య ఇది పృథక్ కృత్య శరీరాదేహి. కాబట్టి ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో, ఆత్మని ఏంగా తెలుసుకోవాలనుకుంటున్నాం మనం, జగత్ కారణం బ్రహ్మగా అట్లా ఇట్లా తెలుసుకోవాలని లేదు, ఆత్మను ఆత్మగా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఆత్మను ఆత్మగా తెలుసుకోవాలి అంటే ఇంకొక దానితో సంబంధం లేకుండా తెలుసుకోవాలి. అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సచ్చిదానంద స్వరూపం ఆత్మ. కనుక ఆత్మను సచ్చిదానందంగా తెలుసుకున్న తరువాత నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటది, ఈ ఆత్మయే బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. కనుక ఇక్కడ ఏదైతే ఆత్మగా తెలుస్తూ ఉందో, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతం చరించడానికి ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో, ఈ ఆధారమైనటువంటి చైతన్యం ఈ దేహానికి ఏదైతే ఆధారంగా ఉందో, ఇదే బ్రహ్మస్వరూపం. ఎందుకని, ఇదే సత్ చిత్ ఆనందం, సత్యం జ్ఞానం అనంతం, ఈ రెండికి ఈక్వేషన్. కనుక ఎప్పుడు ఆత్మను తెలుసుకోవాలన్నా ఆత్మను ఆత్మగా తెలుసుకోవాలనే గాని అన్యంగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. ఇప్పుడు మిక్స్ అయిపోయింది, అహమస్మి నేనున్నాను, ఎలా ఉన్నావు, రెండు మిక్స్ అయిపోయినాయి. కాబట్టి దేహాన్ని వదిలిపెట్టి నేను మాట్లాడలేను, మనసును వదిలిపెట్టి మాట్లాడలేను, ఇంద్రియాలను వదిలిపెట్టి మాట్లాడలేను. కనుక ఒక దశలో అహమస్మి నేను ఉన్నాను అంటే దేహంగా ఉన్నాను అని అభిప్రాయపడుతున్నా, ఆలోచించేటప్పుడు మనసుగా ఉన్నానని అభిప్రాయపడుతున్నా, చూచేటప్పుడు కన్నుగా ఉన్నానని అభిప్రాయపడుతున్నా. కానీ వాస్తవానికి చైతన్యమే లేకపోతే ఇవి ఏవి కదిలేందుకు అవకాశం లేదు. ఇవన్నీ చెలించడానికి చైతన్యం ఆధారంగా ఉంది, వీటికన్నా కూడా అతీతంగా ఉంది, విలక్షణంగా ఉంది. ఆ విలక్షణ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం పృథక్కృత్య శరీరాదేహే ఆత్మానం. కనుక రెండు కలిసినప్పుడు అవసరం లేని దాన్ని పడేసి అవసరమైన దాన్ని పుచ్చుకొని, ఇప్పుడు ఒక అరటిపండు ఇచ్చారనుకోండి, చేసేది ఏంటంటే తొక్క తీసేయడం అని అర్థం. తొక్కతో కలిసి ఉంటే అరటిపండు, తొక్క తీసేస్తే పండు. ఇది పృథక్, వేరు చేయడం, వేరు చేయడం. కాబట్టి శరీరాదేహే దీన్ని పృథక్కరణం అంటారు. పృథక్కరణం అంటే అనాత్మ నుండి ఆత్మను వేరు చేయడం, పృథక్కరణం. దీన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఇది పెద్ద కన్ఫ్యూజన్. ఇక్కడ వేరు చేయడం అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, మీకు ఇట్లాగే వినుంటారు, దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతంగా పోవడం. ఇది ఇంకా ఘోరం. దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతంగా పోయి మనసును దాటి ఆత్మను తెలుసుకో అంటే అప్పటికేంటి, మనసు ఆత్మ కాదు అంతేనా, ఇంకా ఆత్మకు అఖండత్వం ఏముంది. ఆత్మకు దూరంగా మనసు ఒకటి ఉంది గనక ఇక ఆత్మ ఆత్మ కాదు. నువ్వు చెప్పేది ఏమిటో, ఆత్మ అనేటువంటిది అనంతం కనుక అది ఏ విధంగానూ పరిమితం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక పరిపూర్ణం గనక, పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంలో దేనిని వేరు చేయడానికి అవకాశం లేదు. ఇది పృథక్కరణలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. కనుక మనసుకు అతీతంగా వెళ్ళాలి, నువ్వు మనసుకు అతీతంగా నువ్వు వెళ్ళలేవు. ఎందుకని, మనసు కూడా ఆత్మే, మనసు కూడా ఆత్మే. కానీ అదే బ్యూటిఫుల్, దిస్ ఇస్ బ్యూటీ. ఏది చూచినా పరమాత్మ కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు గనక, ఆత్మతత్వానికి అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు గనక, అంతా ఆత్మే. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మైవ బ్రహ్మైవ, ఇదంతా బ్రహ్మమే. కానీ బ్రహ్మం మాత్రం ఇది కాదు. ఇది ముఖ్యంగా పృథక్కరణం అంటే మార్పు చెందేటువంటివి, నాయన బాగా అర్థం చేసుకోండి, మార్పు చెందేటువంటివి, మార్పు చెందేటువంటి వాటిలో మారకుండా ఉండేటువంటి తత్వం. అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి, ఎక్కడ ఏది మార్పు చెందినా ఇది మార్పు చెందుతున్నది అని తెలియడానికి ఆ తెలుసుకునేది మారనిదై ఉండాలి. అది కూడా మార్పు చెందితే ఇంకా తెలుసుకునే ప్రశ్న లేదు. కాబట్టి చెవులు వింటూ ఉన్నాయి, అక్కడ మనం కేనలో చూచామే శ్రోత్రస్య శ్రోత్రం అని. కాబట్టి చెవికి చెవిగా ఉంది, చెవి ఎక్కడైతే ఉందో ఆత్మ అక్కడే ఉంది. అండర్స్టాండ్? ఎందుకని, ఆత్మ చైతన్యమే గనక చైతన్యం అక్కడ లేకపోతే చెవి చెవిగా ఉండలేదు. చెవి చెవిగా ఉంటూ చెవి వినడానికి ఏ చైతన్యం అయితే ఆధారమై ఉందో అది చెవి దగ్గర కూడా ఉండాలి. అంతేగాని వినేటప్పుడు ఎక్కడనో కలకత్తా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అది వినేసి మళ్ళీ ఆత్మ దూరంగా పోయిందంటే అది ఆత్మ కాదు. ఓకే, కనుక మనసు ఎక్కడుందో ఆత్మ అక్కడే ఉంది. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం ఇతి. కాబట్టి మనసు మననం చేయగలుగుతూ ఉంది, ఆలోచించగలుగుతూ ఉంది. ఎలా ఆలోచించగలుగుతూ ఉంది? చైతన్యం మీద ఆధారపడి ఆలోచించగలుగుతుంది. కాబట్టి చైతన్యం మీద ఆధారపడి ఆలోచించగలుగుతుంది గనక, ఒక దాని మీద ఆధారపడింది గనక మనసుని ఏమనాలి? మిథ్య. ఎందుకని? మరొక దాని మీద ఆధారపడింది గనక. చైతన్యం మీద ఆధారపడింది గనక మిథ్య. కానీ చైతన్యానికి దూరంగా పోగలదా? కాబట్టి మిథ్య ఎవరో, మిథ్య ఎవరో, మిథ్య కూడా బ్రహ్మమే. కానీ బ్రహ్మం మిథ్య కాదు. పాత్రలు అనేకం ఉండినా అన్ని మట్టే, కుండ కూడా మట్టే, కానీ మట్టి కుండ కాదు. అంతే, క్లియర్, వెరీ వెరీ క్లియర్. కనుక ఇక్కడ మార్పు చెందేటువంటివి ఏవైతే ఉన్నావో అవి అలా మార్పు చెందడానికి కూడాను ఆధారమైనటువంటిది చైతన్యమే గనక, ఈ మార్పులు చెందేటువంటి చోట నువ్వు వాసన చూస్తున్నావు అక్కడ చైతన్యం ఉంది. చైతన్యం ఉంటే ముక్కు ఉంది, ముక్కు లేకపోయినా చైతన్యం ఉంది. పాము కదులుతుంది, పాముకు ముక్కు ఎక్కడ ఉంది? కానీ చైతన్యం ఉంది అందులో. ఓకే, అర్థమవుతుంది. కనుక ఏది ఎక్కడ ఏ విధమైనటువంటి స్ఫూర్తిని పొందినా సత్తా స్ఫూర్తి ప్రధానేనా. సత్తా ఒకటి, స్ఫూర్తి అది అలా ఉండడం, సత్తా జ్ఞానపూరితంగా ఉండడం, స్ఫూర్తి, ఈ రెండు కూడాను చైతన్యం నుండే అందించబడుతూ ఉన్నాయి. కనుక వాటికి సత్తా స్ఫూర్తి రెండు కూడా చైతన్యమే. కనుక సత్తా స్ఫూర్తి చైతన్యం నుండి తీసుకుంటున్నాయి గనక అవి ఉన్న చోట చైతన్యం ఉండాలి, అఖండమైంది గనక. కానీ అవి లేకపోయినా కుండ ఉన్న చోట మట్టి ఉండి తీరాలి, కానీ కుండ లేకపోయినా మట్టి ఉండాలి. అలా మట్టి ఉందంటే కుండ లేదే అనడానికి అవకాశం లేదు. కానీ మట్టి లేని కుండని నువ్వెక్కడ చూడలేవు. కుండ లేకుండా మట్టిని చూడగలవు. అండర్స్టాండ్? ఇది విలక్షణ స్థితి, ఇది పృథక్కరణం. దీన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం, ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి. ఇది అన్వయ వ్యతిరేకాభ్యాం పృథక్ కృత్య. అన్వయ వ్యతిరేక, అన్వయ వ్యతిరేకాభ్యాం పృథక్ కృత్య అంటే ఏంటి? ఇది ఇక్కడ ఉన్నది, చూడండి తమాషా, ఇది అన్వయం వ్యతిరేకం. ఇది ఇక్కడ ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నది అంటే అది ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నది అంటే అది ఉన్నది, ఇది ఇక్కడ లేదు అయినా అది ఉంది. కుండ ఉన్నది, మట్టి ఉన్నది. కుండ లేదు, మట్టి ఉన్నది. చెవి ఉన్నది, చైతన్యం ఉన్నది. చెవి లేదు, చైతన్యం లేదు. కన్ను ఉన్నది, చైతన్యం ఉన్నది. కన్ను లేదు, చైతన్యం ఉంది. ఎందుకని? గుడ్డివాడికి కూడాను తనకు కన్ను లేదు అనేది వాడికి తెలుసు. నిద్రపోయినప్పుడు కళ్ళు లేవు, చెవులు లేవు, ఏమీ లేవు, గురక తప్ప. కాని తత్ర అక్కడ చూస్తే ఎట్లుందో తెలుసా? అంతః అనందోభవతి. గుడ్డివాడు గుడ్డివాడు కాదు. ఎంత ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇది ఉపనిషత్తులో! నిద్రలో గుడ్డివాడు గుడ్డివాడు కాడు. వాడికి తెలుసా? గుడ్డివాడికి కూడా కళ్ళు వస్తాయి వాడికి ఉండే భావాలను బట్టి, కానీ తాను గుడ్డివాడు అని వాడికి తెలియదు. కనుక నిద్రపోయిన తర్వాత మేలుకొని ఉన్నప్పుడు కంటికి గుడ్డితనం ఉందేమో, కానీ నిద్రపోయినప్పుడు మాత్రం గుడ్డితనం లేదు. ఎందుకని? చైతన్యం కన్ను కాదు గనక. అది కన్ను చైతన్యమే గాని చైతన్యం మాత్రం కన్ను కాదు గనక. ఇది పృథక్ కృత్య. ఈ విధంగా పృథక్కరణం జరగాలి. ఇది ప్రవృహ్య, ప్రవృహ్య. ఈ విధంగా వేరు చేసి ఈ దేహంలోనే ఆత్మ ఉండడం వల్ల ఈ దేహం ఉంది. ఈ దేహం లేకపోయినా ఆత్మ ఉంటుంది. దేహం పరిమితమైంది, ఆత్మ అఖండమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. ఆ ఆత్మస్వరూపం నేను. నేను ఉండడం వల్ల దేహం ఉంది. దేహంలో అంగాలు ఉన్నాయి. అంగాలు పోతే పోతాయి, అలా పోతున్నామని కూడా నేను తెలుసుకుంటూ ఉన్నా. తెలుసుకునేటువంటి నేను తెలియబడేదానికన్నా అన్యమై ఉన్నా, పృథక్, వేరుగా ఉంటున్నా అని ప్రవృహ్య చక్కగా తెలుసుకొని దీన్ని ఏతద్ధర్మ్యం, ఈ ఆత్మధర్మం ఏదైతే ఉందో ఆత్మతత్వం ఏదైతే ఉందో ఇది అణుం సూక్ష్మం ఇది. అణుం సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మతరం, అటువంటి దాన్ని ఆప్య అభయ నచికేత ప్రాప్య. దీనిని పొందిన తర్వాత ఆత్మానం లబ్ధ విద్వాన్ మోదతే, ఆనందంగా ఉంటూ ఉన్నాడు ఆయన, ఆనందంగా ఉంటున్నాడు. కనుక నచికేత అటువంటి వాడి కోసం సద్మ వివృతం. సద్మ ఏది? బ్రహ్మలోక సద్మ. కాబట్టి బ్రహ్మలోకానికి గనక ఆయన వెళితే తలుపులు తెరిచే ఉంటాయి. వివృతం అపావృత ద్వారం, ఆయనకి తలుపులు తెరిచే ఉంటాయి. ఎందుకని? ఆత్మతత్వం తెలుసుకున్నవాడు గనక బ్రహ్మలోకం పోయి కన్ఫ్యూజ్ కాబట్టి చెప్తాను. ఆత్మ అంతటా ఉంటే బ్రహ్మలోకం ఎక్కడ అనుకుంటారు మీరు? నాకు తెలుసు అది నడుస్తూ ఉంది కదా, ఈ లోపల మీకు ఎందుకు తోందరా? కనుక ఆ బ్రహ్మలోకం వెళ్ళి ఆయనకు పోగానే తలుపులు తెరిచేస్తారు, అక్కడ వెళ్ళిపోతాడు అపావృతత. కాబట్టి సద్మ అనేది ప్రత్యేకించి ఎందుకు వాడాడంటే, ఇది ఒక భవనం, ఇది ఒక ఇల్లు. కారణం, మనకి ఈ ప్రవేశాలు చాలా అలవాటు. ఏది చెప్పినా తెలిసిన దాని నుండే తెలియని దాన్ని చెప్పాలి. ఇళ్లల్లో దూరడం మనకు భలే అలవాటు. మొదట తల్లి గర్భం అనే ఇంట్లో దూరాం. ఎక్కడ ఉన్నాం అది తమాషా. ఇప్పుడు రూమ్ ఇవ్వలేదంటే, స్వామీజీ మీరన్నా చెప్పండి ఒక రూమ్ ఇప్పించండి అని. రూమ్ ఇస్తే చెట్ల కిందనే ఉంటారు మళ్ళీ. దీనికి రూమ్ ఎందుకయ్యా? ఉండనీడు స్వామీజీ. అంటే ఒక్క చోట నిలవడం మన వల్ల కాదు, సర్వవ్యాపకత్వం. అందువల్ల సద్మ తల్లి గర్భంలో వెళ్ళామనుకోండి, ప్రవేశించాం, అక్కడ లేము, మళ్ళీ అక్కడి నుంచి బయటికి వచ్చాం. ఇప్పుడు ఇంట్లోకి పోతూ ఉంటాం, మళ్ళీ ఇంట్లో నుండి వస్తున్నాం. స్కూల్కు పోతూ ఉంటాం, మళ్ళీ స్కూల్లో నుంచి వస్తూ ఉంటాం. హాస్పిటల్కి పోతూ ఉంటాం, హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికీ ఈ తిరిగి 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 రాకపోకలంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఏవగించుకున్నప్పుడు వృద్ధాశ్రమం ప్రవే. మంది కాదులే, మంది వానప్రస్థాశ్రమం, వృద్ధాశ్రమం. మళ్ళీ అక్కడ కూడా ఉండేది లేదు, అందుకని నాకు భయం వేసి వృద్ధాశ్రమాలు అంతా కూడా పేచీలే. నేను ఫస్ట్ ఎప్పుడో 74లో, ఇప్పటికి కూడా ఉంది అది, నేను రాసి పెట్టింది శ్రీకాళహస్తిలో వృద్ధాశ్రమం విజిట్ చేసి పెద్ద స్వాముల వారు కంచిస్వాముల వారు స్టార్ట్ చేసింది అది. దాని మీద రాయమంటే నన్ను విజిటర్స్ బుక్ తీసుకొచ్చి దాన్ని రాసింది, ఇది వృద్ధాశ్రమం కాదు వృధాశ్రమ అని రాసింది. ఎందుకంటే నేను పోయిన టైంకి అట్లా ఉంది గొడవ, అందరూ ఆడ పేపర్లు వేసుకుని ఒకరితో ఒకరు నువ్వెంత నేనెంత మాట్లాడుతూ ఉండరు. ఇంకా రిటైర్ అయిన తర్వాత ఇంతే కదా ఇంకేమంటే. అప్పుడు వృద్ధాశ్రమంలో ప్రవేశించడం, వృద్ధాశ్రమంలో నుంచి మళ్ళీ బయట రావడం. ఎందుకని? అక్కడ గెట్టడం లేదు, నాకేం బాగాలేదండి, పరిస్థితులు ఏం బాగాలేదు, అది బాగాలేదు. ఏది బాగుంది కనుక బాగుండేదాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అది తప్పితే మిగతా అన్ని బాగులేనివే ఈ ప్రపంచంలో. ప్రేయస్సంతా బాగులేనిదే, శ్రేయస్సు ఒక్కటే, దానికోసం మనం ప్రయత్నం చేయలేదు. ఇలా పొయ్యి పొయ్యి తిరిగి తిరిగి వచ్చి చివరికి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కడది? శ్మశానం. అదే చివరి హౌస్. పోని అక్కడైనా మనకు అనిపిస్తుంది చార్వాకుడు చెప్పినట్టుగా, పోని భస్మీభూతం అయిపోయాడు కదా ఇంకా రాడేమో అని, లే మళ్ళీ పునర్జన్మ. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది లేదో, ఏ ఇంట్లోకి పోయినా తిరిగి రావడమే. కానీ ఇక్కడ మాత్రం తలుపులు తీస్తున్నారంటే లోపలికి వెళ్ళావనుకో మళ్ళీ వచ్చేందుకు అవకాశమే లేదు. అటువంటిది ఈ బ్రహ్మలోకంలో మనకు అపావృత ద్వారం. ఏది? ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే. మీకెట్లుందో నాకు తెలియదు కానీ నచికేతుడికి మాత్రం ఓపిక నశించింది. ఎందుకంటే తరువాత మంత్రం అయింది. ఇంతవరకు చూశాడు పిల్లవాడు ఏదో పెద్ద ఆయన కదా గౌరవం ఇవ్వాలని. ఏమయ్యా కఠోపనిషత్తు అన్నావు, 21 అయిపోతా, 22, 23, 24 ఇంక ఉండేది 3 రోజులు. ఏది అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పేదంతా ఏంటి, అసలు నేను అడిగింది ఏంటి? మరణించిన తరువాత ఆస్తి నాస్తి ఇది కదా, అస్థివా నాస్తివా? అయ్యా కొందరేమో అస్థితి, కొందరేమో నాస్తితి. నా అస్థి ఇది, అస్థి ఇది. చనిపోయిన తర్వాత జీవుడు ఉండాడని కొందరు, లేడని కొందరు. ఈ రెండిట్లో ఏమిటి యథార్థం చెప్పమని నిన్ను అడిగాను. నువ్వు ఎన్ని మాట్లాడుతా ఉండవయ్యా, ఇందుకనే నేను ఏముండనేది. అర్థమవుతుంది? ఇంతకన్నా ఆ ప్రశ్నకు ఆన్సరే రాలేదు ఇప్పటి వరకు. ఎందుకో తెలుసా? మీరేమనుకోని అంటే ఒక మాట చెప్తా, కఠోపనిషత్ స్టార్ట్ కాలేదు. నా ఉద్దేశం మీరు అనుకుంటే ఓరి నాయన ఏదో ఇంత వినేశామని చెప్పేసి జామ చెట్టు చుట్టూ తిరిగాం. ఇప్పుడు జామ చెట్లు ఎట్లాగే తెలియదు, ఇది కూడా అట్లాగే పోయింది. మీ విన్నదంతా కఠోపనిషత్తు కాదు. ఏ ఉపనిషత్తు? కఠోపనిషత్తే. ఆ విషయం, కేంద్ర విషయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఏది చెప్పినా కఠోపనిషత్తే. ఎందుకని? ఏదైనా ఒకటే. కానీ నచికేతుడు అట్లాంటి వాడు కాదు అధికారి. నచికేతుడు అట్లాంటి వాడు కాదు. ఇంతకు ముందే, ఇప్పుడే కొద్ది ఈ ముందు ఇప్పుడు మీకు చెప్పానే, గుహాయాం గూఢం అనుప్రవిష్టం అంటున్నాడు చూసారా. అక్కడి నుంచే కొద్ది ఆత్మతత్వానికి మరలాడు. ఎందుకో తెలుసా? అప్పుడే ఇట్లా ముఖం పెట్టుంటాడు నచికేతుడు. ఈ బోరంతా నేను వినలేను, ఏదో నవ్విస్తూ చెప్తున్నావు అనుకో, అది వేరే విషయం. యముడు కూడా అదే, నాయన ఇది బోర్ కనుక నేను నవ్విస్తున్నా, అసలు విషయానికి వస్తే నవ్వించను, ఏడిపిస్తా. ఆ అర్థం కాక సరేనా? కాబట్టి బాగా అర్థం చేసుకో. నచికేత ఇది అనుప్రవిష్టం గూఢం. అంతవరకు ఓహో ఏదో వస్తున్నాడు అనుకున్నాడు. మళ్ళీ బ్రహ్మలోకం ద్వారం తెరవడం అనేటప్పుడు ఇంకేం లాభం లేదు. మనం ఏదో ఒకటి ఇటు అటు తేల్చుకుంటే మంచిది. ఇచ్చాడు కదా వరం. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్, కృతాకృతాత్, అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ యత్తత్ పశ్యసి తద్వద తత్వద. అది చెప్పు. డైరెక్ట్ అయిపోయాడు ఇంకేంటి, ఏదంటే చెప్తే వినడానికి. ఏ చెప్పిన మంచిది అనుకునేవాళ్ళు అనుకుంటున్నా నన్ను. తద్వద, నేను ఎందుకు అడుగుతున్నది ఎంతసేపు? ఏం చెప్పాలి నాకు చెప్పవయ్యా. తద్వద ఏది? అన్యత్ర ధర్మాత్ డిఫరెంట్ అడుగుతున్నాడు ఇప్పుడు. తమాషా చూడండి, అన్యత్ర ధర్మాత్, ధర్మాత్ ధర్మం కంటే కూడా అన్యత్ర వేరైనటువంటిది. అన్యాత్ అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అధర్మం కంటే కూడా వేరైనటువంటిది. అన్యత్ర అస్మాత్, కృతాకృతాత్. అది అక్కడ ఏతత్ శృత్వా నచికేత పునః ఆహా. ఇంతవరకు విన్న తర్వాత ఏతత్ శృత్వా నచికేత, నచికేతుడు పునః మళ్లీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని? ధర్మాత్ ధర్మం కన్నా వేరైంది, అధర్మం కన్నా వేరైంది, కార్యం కన్నా వేరైంది, కారణం కన్నా వేరైంది. అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ, గతం కన్నా వేరైంది, భవిష్యత్తు కన్నా వేరైంది. ఆ రెంటికన్నా ఎప్పుడైతే వేరైందో వర్తమానం కూడా వేరైపోయింది అని అర్థం. ఎందుకంటే ఆ రెండు ఉంటేనే వర్తమానం, వర్తమానం ఉంటేనే ఆ రెండు. ఎక్కడ కాలాన్ని విభజించడానికి అవకాశం లేదు, డిమార్కేషన్ లేదు వాటికి. అర్థమవుతుంది? యత్ చూడండి తమాష, యత్తత్ పశ్యతి, యత్ తత్ త్వం పశ్యసి, నువ్వు ఏదైతే చూసావో తెలుసుకున్నావో తత్ వద. అదే నాకు చెప్పమంటున్నా. నువ్వంతా గందరగోళం అంతా చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయద్దు. ఎవరితో? యమధర్మ రాస్తా. ఏమి ధైర్యం! ముముక్షు ఒక్కడికే ఉంటది ఈ ధైర్యం. ఇప్పుడు మీకు సందేహం వస్తుంది. ఇట్లాగే ఉపనిషత్తులు, స్వామీజీ ఈ నచికేతుడు కూడా మొదట అడిగింది మర్చిపోయినట్టుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కనుక ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉంది. అసలు నేను డైరెక్ట్గా అడుగుంటే మిమ్మల్ని ఏం అడిగాడు మొదటని? అదే ఇంతకుముందు అన్నానులే, చెప్పాను కదా, అస్థితి నాస్థితి, అస్థి ఇతి నాస్థితి, నా అస్థి. కాబట్టి చనిపోయిన తర్వాత జీవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడని కొందరు అంటున్నారు, లేడని కొందరు అంటున్నాడు. మరణానంతరం ఏమిటి అసలు పరిస్థితి? ఇదే ఆయన అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఏమడతాడు చూడండి. ధర్మానికన్నా అన్యమైనటువంటిది, అధర్మం కన్నా అన్యమైనటువంటిది, కారణం కన్నా అన్యమైనటువంటిది, కార్యం కన్నా అన్యమైనటువంటిది, భూతకాలం కన్నా అన్యమైనటువంటిది, భవిష్యత్ కాలం కన్నా అన్యమైనటువంటిది. అటువంటిది నువ్వు ఏదైతే చూస్తున్నావో అది నాకు చెప్పు. ఆహా, మొత్తం మారిపోయింది కదా. ఒకటే, చనిపోయిన తర్వాత ఉండేది ఎవరు? ఆత్మ కదా. చనిపోయే దేహం నా హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎక్కడికి పోయేది లేదు కదా, అది ఉంది. అది ఎలాంటిది? అది ధర్మమా అధర్మమా? రెంటికి అతీతం.
చూచారా, కార్యమా కారణమా? నో, కార్యకారణాలు మిథ్య, రెంటికి అతీతం. భూతమా భవిష్యత్తా? ఈ రెండు కాలం, కాలం మనసులో పుడతాయి. మనసుకు ఆధారమైంది చైతన్యం, చైతన్యం ఉంటేనే మనసు, మనసు ఉంటేనే కాలం. కాబట్టి కాలం కాదు, కాలానికి ఆధారమైంది కాలాతీత స్థితి. ఇదంతా ఆత్మే. సో అదే ప్రశ్న డిఫరెంట్ గా అడుగుతున్నాడు అని అర్థం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది స్వామీజీ, ఈ కుర్రాడికి అన్ని తెలిసి యముణ్ణి ప్రాణం తీస్తానడే? నో నో నో, కానీ కాదు. తెలిస్తే అడిగే ప్రశ్నే లేదు. కానీ ఒక్కటి, పూర్వపు రోజుల్లో ఈ అవకాశం ఉండేది ఇళ్లల్లో. వినుంటాడు అంటాను నేను, ఇవన్నీ వినుంటాడు. తండ్రి కూడా మంచి పండితుడు గనక పండితులు కూర్చొని మాట్లాడుతుంటే పిల్లలు వినుంటారు, వింటుంటారు. ఇప్పుడు మనకు అవకాశం లేదు. ఇప్పుడు ఏదైనా విన్నారంటే ఇది ల్యాడ్ అని అది ఇది అంటుంటారు పిల్లలు. వాళ్ళు బయటకు పోయి ల్యాడ్ అని అంటుంటారు. కనుక పూర్వపు రోజుల్లో అది కాదు, ధర్మ సంబంధమైనటువంటి చర్చలు జరుగుతూ ఉండేటువంటివి. పెద్దలు కూర్చున్నారంటే ఒక ధర్మ మీమాంస, ఒక కర్మ మీమాంస, ఒక జ్ఞాన మీమాంస, ఇది జరుగుతూ ఉండేది. లేదు ఒక భాగవత శ్రవణం, రామాయణ పఠనం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటివి. కనుక పిల్లలకి అలా వినే అవకాశం ఉండేది. అందులో వైదిక శ్రద్ధ కలిగిన కుర్రవాడు గనక, సంస్కారి గనక, సంస్కరింపబడినటువంటి అంతఃకరణ కలిగిన వాడు గనక, అందుకనే తండ్రి ఎప్పుడైతే పీతోదకాహ అక్కడ పట్టుకున్నాడు చూడు, నానా ఇవన్నీ ఇస్తున్నావేంటి, నన్ను ఎవరికి ఇస్తావు? చూచారా వైదిక శ్రద్ధ. అట్లాగే ఇక్కడ కూడాను ఇవన్నీ వినున్నాడు, ఆత్మను గురించి వినున్నాడు, గాని పరోక్షంగా దానికి సంబంధించినటువంటి అపరోక్ష జ్ఞానం లేదు. ఇది క్లారిఫై చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఇక్కడ వింటే కన్ఫ్యూజన్ ఉంటుంది. కుర్రాడి కూడా కన్ఫ్యూజన్ ఉంది, లేకపోలేదు. కానీ వైదిక శ్రద్ధ ఉంది, అంతఃకరణ శుద్ధి ఉంది. కాబట్టి డైరెక్ట్ గా అడుగుతూ ఉన్నాడు, అదే ఇది. కాబట్టి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ అయితే అస్థి నాస్తి, అస్థితి నాస్తితి అని అనుకుంటూ ఉన్నారో, ఆ ఆత్మ ఎలాంటిది అన్నప్పుడు ధర్మాధర్మాలకు అతీతమైనటువంటిది, కార్యకారణాలకు అతీతమైనటువంటిది, కాలానికి అతీతమైనటువంటిది అని వినున్నాడు గనక, దానిని గురించి నువ్వు చూస్తున్నావు, నీకు తెలుసు, అది నాకు చెప్పు. ధర్మాత్ అధర్మాత్, బాగా అర్థం చేసుకుంది. ధర్మాత్ అంటే విధి, మనం చేయదగినటువంటి కర్తవ్యం. కనుక ఈ ప్రపంచం ధర్మాలతో నడుస్తూ ఉంది, దానికి అనుగుణంగా మనం జీవించాలి. అర్థమవుతుంది? దానికి భిన్నంగా జీవిస్తే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది విధి, మనం ఆచరించవలసినటువంటి ఇది ధర్మం. రెండవది నిషేధం, అది అధర్మం. అధర్మం ఏదైతే ఉందో అది నిషేధం, మనం ఆచరించకూడనిది. కాబట్టి ఆచరించేటువంటిది ధర్మం, ఆచరించకూడనిది అధర్మం. కానీ ఆత్మ ఈ రెంటికి అతీతమైంది. నువ్వు అధర్మంగా ఆచరిస్తున్నావని, అధర్మంగా చరిస్తున్నావని ఆత్మ దూరంగా వెళ్లేందుకు అవకాశం లేదు. ఎందుకని? ఆత్మ ఉండడం వల్లనే అధర్మం కూడా జరుగుతూ ఉంది. కానీ అది ఆత్మ కంటదు, అది అక్కడ చైతన్యం లేకపోతే జరిగేది ఏదీ లేదు. కనుక చైతన్యం ఉంది, జరుగుతుంది ఇదంతా. కాబట్టి ధర్మము అనేటువంటిది ఏ కర్మకాండ అయితే మనకు వేదం అందిస్తూ ఉందో, అంతఃకరణ శుద్ధి కోసం, ఇష్టకామ్యాలు తీర్చుకోవడం కోసం, యజ్ఞయాగాది కర్మలు, ఇవేవైతే ఆచరించవలసి ఉన్నాయో నిత్య నైమిత్తిక కర్మలు, ఇవన్నీ కూడాను ధర్మం కిందకు వస్తాయి. అయితే ఏదైతే మనం చేయకూడదో నిషిద్ధ కర్మ, ఏవైతే నిషేధాలుగా ఉన్నాయో ఇవి అధర్మం కిందకు వస్తాయి. ఇవంతా కూడాను కర్మకు సంబంధించింది. కర్మే పరిమితం, ఆత్మ అపరిమితమైనటువంటిది, పూర్ణమైనటువంటిది. కనుక ధర్మాత్ అధర్మాత్ అన్యత్ర ఉంది. ధర్మం కన్నా వేరైనటువంటిది, అధర్మం కన్నా వేరైనటువంటిది, ఇది దాని అర్థం. అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్, కృత కృతాత్ అంటే కృతం అకృతం, బాగా అర్థం చేసుకుంది. కృతం అకృతం, కృతాకృతాత్ అన్యత్ర. కాబట్టి కృతం అంటే చేయబడింది కదూ, కార్యం. కృతం అంటే కార్యం, అకృతం కారణం. అస్మాత్ అన్యత్ర ఇతి, ఇంకే లేదు. అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర, కృతం అకృతం, కృతం కార్యం, అకృతం కారణం. అస్మాత్ ఈ రెండు మనకు గోచరిస్తున్నాయి, అస్మాత్ దృష్టి గోచరాత్, ఈ రెండు కూడాను మనకు కనపడుతూ ఉన్నాయి. ఏది కార్యము కారణము రెండు కనపడుతూ ఉన్నాయి. కాని కారణము ఏది అని చూసినప్పుడు కారణం కార్యమయ్యే ఉంటుంది. అది తమాషా. ఎందుకని దానికి ఇంకో కారణం ఉంటుంది కనుక. ఏది చూచిన బిడ్డకి తండ్రి కారణం అని చెబితే తండ్రికి ఎవరు కారణం అంటే మళ్ళీ ఆయన కార్యం అయిపోతాడు, ఇంకేదో అవుతుంది. ఇలా చూసుకుంటూ పోతే ఏదైనా ఈ ప్రపంచంలో కార్యంగా తెలుస్తూ ఉందే గాని కారణం ఎక్కడ అర్థం కావడం లేదు. అన్ని కార్యాలే ఒకదానికొకటి కారణంగా కనపడుతూ ఉంది. అది ఎలా కారణమని ఆలోచన చేస్తే దాని యొక్క అస్తిత్వం ఏమిటంటే దానికి ఇంకోటి కారణంగా తెలుస్తూ ఉంది. కానీ ఈ కార్యాలన్నీ సుకృతంగా తెలుస్తున్నాయి, చక్కగా ఉన్నాయి, అర్థవంతంగా ఉన్నాయి, ప్రయోజనంతో తెలుస్తూ ఉన్నాయి. ఏ వస్తువు ఇక్కడ ఎందుకుందో అర్థం ఉంది, ప్రయోజనం ఉంది ఆ వస్తువు అలా ఉండడానికి. కాబట్టి ఏదైతే కార్యంగా కనపడుతుందో యత్ కార్యం తత్ సకర్తృకం. ఎందుకని సత్కార్యం సుకృతం. యత్ కార్యం తత్ సు ఎప్పుడైతే అన్నావో ఇంత ప్రయోజనమైనటువంటి సృష్టి కారణం లేకుండా జరిగేందుకు అవకాశం లేదు. కారణం ఉండాలి. ఆ కార్యం ఆ కారణం ఎట్లా ఉండాలి? జడంగా ఉండాలా చైతన్యంగా ఉండాలి? చైతన్యంగా ఉండాలి. కనుక యో యత్ కార్యం తత్ సకర్తృకం. సకర్తృకం చేతన కర్తృత్వం, చైతన్యం కలిగినటువంటి ఏ వ్యక్తో చేసుండాలి ఈ సృష్టి. ఆయన్నే నువ్వు భగవంతుడు అంటున్నావు. అది కారణం, అది కారణం. కాబట్టి కార్యకారణాలు ఇంతవరకే ఉంటాయి. పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయనకి కారణం మళ్ళీ ఇంకొకరు లేరు, ఎందుకంటే అనంతమైనటువంటి వాడు గనక. కాబట్టి ఈ కార్యకారణాలకి అతీతమైనటువంటి వాడు. ఎక్కడ కార్యం కనిపిస్తూ ఉండినా దాని వెనక కారణం ఉంది. ఈ కార్యకారణాలకి ఎవడైతే అతీతంగా ఉన్నాడో అదే ఆ తత్వమే ఆత్మతత్వము. కాబట్టి భూత భూతాత్ భవ్యాత్ అన్యత్ర. భూతకాలం జరిగిపోయినటువంటి కాలం, భవ్యాత్ రాబోయేటువంటి కాలం భవిష్యత్, ఈ రెంటికన్నా కూడా అన్యత్ర. ఎందుకని కాలం అనేటువంటిది మనసులో పుడుతుంది. గాఢ నిద్రలో కాలమే తెలియదు. అందుకని నిద్రపోయి లేచిన తర్వాత అడుగుతాం, మనం అడుగుతాం టైం ఎంత అని. ఎంత టైం మనం నిద్రపోయామో కూడా మనకు తెలియదు. కనుక కాలం అనేటువంటిది మనసులో కలిగింది. మనసు ఉన్నది అంటే ఆలోచన ఉన్నది. మనసు కల ఆలోచన కదలడానికి ఆధారమైనటువంటిది ఆత్మ. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కనుక ఈ మనసుకి ఈ ఆలోచన కదలడానికి చైతన్యం ఉండడం వలనే. కనుక మనసున్న చోట చైతన్యం ఉంది, మనసు లేకపోయినా చైతన్యం ఉంటుంది. కనుక మనసుకు అతీతమైనటువంటిది అన్యత్ర. మనసుకి ఎప్పుడైతే అతీతం అనుకుంటున్నామో కాలానికి అతీతమైనటువంటిది. గాఢ నిద్రలోనే మనసు లేదు, లయించిపోయింది. గాఢ నిద్రలో మనసు లయించిపోయి ఉండొచ్చేమో గాని నువ్వెక్కడికి పోలేదు, ఎందుకని నువ్వు నిద్ర లేస్తున్నా మళ్ళీ. కనుక మనసు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు గనక మనసు ఆలోచిస్తూ ఉంది. మనసు ఉంది నువ్వు ఉన్నావు, మనసు లేదు నువ్వు ఉంటావు. అన్వయ వ్యతిరేకం పృథక్కరవతి. అర్థమవుతుంది? కాబట్టి కృతాకృతాత్ అన్యత్ర, భూతాత్ భవ్యాత్ అన్యత్ర. ఇది అంటే కాలాన్ని అతిక్రమించింది. అతిక్రాంతాత్ కాలాత్, కాలాన్ని అతిక్రమించింది. అది ఉండడం వల్ల కాలం కదులుతూ ఉంది. కాలం లేకపోయినా అది ఉంటుంది. అది కాలాతీత స్థితి, ఆత్మ యొక్క కాలాతీత స్థితి. దీనినే సత్ అనేది. సత్ అంటే అది, సత్ చిత్ ఆనందం అంటానే సత్. ఆత్మ యొక్క అస్తిత్వం, అస్థి ఎట్లా కాలత్రయే ప్రతిష్ఠతి ఇది సత్. మూడు కాలాల్లో ఏదైతే ఉందో అది సత్ అంటే. మూడు కాలాల్లో ఎప్పుడైతే ఉందో కాలాతీతంగా ఉందని అర్థం. ఎందుకని కాలాలు మారుతూ ఉన్నాయి గనక. కాబట్టి భూతాత్ భవ్యాత్ అన్యత్ర యత్ తత్ పశ్యసి త్వం పశ్యసి. దేనినైతే ఈ విధంగా నువ్వు చూస్తూ ఉన్నావో తత్ అది. వద చెప్పు, నాట్ వధ, నువ్వు ఏదో ఏదో చెప్పి వధ ఇంకా నేను దానికి గూటమేయాల్సి వస్తుంది. నువ్వు వధ చెప్పు, అర్థమవుతుంది. కనుక ఇవంతా నేను వినలేను, ఇవన్నీ కాదు నాకు కావాల్సింది, డైరెక్ట్ గా పాయింట్ కి రమ్మంటున్నాడు అంతే, ఇంకేం లేదు. అప్పుడు యముడు ఆలోచన చేశాడు, ఇంకేం కుదిరేటట్టుగా లేదు. సర్వే వేదాః యత్పదం ఆమనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇతి ఏతత్. స్టార్ట్ కఠోపనిషత్తు స్టార్ట్ ఓంకారం చూడండి, తమాషా బ్యూటీ. ఓం ప్రథమం కదా, ఓం ప్రథమా, ఇదిగో కఠోపనిషత్ ప్రారంభమే. ఏంటయ్యా నువ్వు తొందర తొందర చేస్తున్నావు, అంత తొందరగా చెప్పమంటే నేను బ్రీఫ్గా చెప్పేస్తాను అన్నాడు. బ్రీఫ్గా చెప్పమని ఇదిగో చెప్పేస్తున్నా, ఓం ఇతి ఏతత్ పో, ఏతత్ ఓం ఇతి, అదంతా నువ్వు ఏదైతే అడిగావు అదంతా ఓం పో. ఇప్పుడు మళ్ళీ ఇట్లా చూచాడు, మరి ఎట్లయితే ఎట్లా అని ఇంక చెప్తాను, ఇంకొంది కదా బ్రీఫ్ అంటే ఇట్లొస్తాను మళ్ళీ, అర్థమవుతుంది. యముడు కదా, ఒకరికి మించిన వాళ్ళు ఒకరు గురు శిష్యుడు అంటే అట్లా ఉండాలి, అంతేగాని ఇసుక తక్కడే పేడ తక్కడలాగా ఉండవు. ఇది పోయి పడ్డా కష్టమే, అది వచ్చి పడ్డా కష్టమే, తెలుసు కదా ఇసుక తక్కడే పేడ తక్కడే. ఒకటేమో పేడ తక్కడే, ఇంకోటి ఇసుక తక్కడే. ఇసుకతో తయారు చేస్తారు ఒక తక్కడే, పేడ తక్కడే ఇంకోటి. ఇసుక తక్కడలో పేడను పెడితే అది అతుకుపోయి రాదు, పేడ తక్కడలో ఇసుకను వేస్తే కలిసిపోతే రాదు, అర్థమవుతుంది, పని జరగదని అర్థం. సర్వే వేదాహ సినా అబ్బాయి నచికేత, సర్వే వేదాహ నాలుగు వేదాలు కూడాను, యత్పదం ఆమనంతి ఇతి, యత్పదం సర్వే వేదాహ యత్పదం ఆమనంతి, యత్పదం బ్రహ్మపదం ఇతి, ఏదైతే ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని నువ్వు అడుగుతూ ఉన్నావో అది పదం. పదం అనేది చాలా అందమైనటువంటి పదం, వర్డ్ కాదు వర్డ్, ఇప్పుడు నేను చివరి చెప్పింది పదం అనేది అందమైన పదం. ఎందుకని పద్యతే ఇది పదం, అదే ఉత్పత్తి, పద్యతే ఇది పదం అంటే ప్రాప్యం, ప్రాప్యతే పొందబడేటువంటిది. తత్పదం బ్రహ్మపదం ఆమనంతి, ఆమనంతి ప్రతిపాదయంతి ఇది. నాలుగు వేదాలు ఏ బ్రహ్మపదాన్నైతే ప్రతిపాదిస్తూ ఉన్నవో, నాలుగు వేదాలు, నాలుగు వేదాలు కూడాను కలిసి అంత బ్రహ్మాండమైనటువంటి వేదాలు ఏ పదాన్ని, ఏ బ్రహ్మపదాన్ని నిర్వచిస్తూ ఉన్నాయో అంటే పొందదగిన దానిగా చెబుతూ ఉన్నాయో, ఆ మనంతి ప్రతిపాదయంతి. ఏం పొందాలి జీవితంలో అనంటే నువ్వు పొందదగినటువంటిది పురుషార్థం, పరమ పురుషార్థం మోక్షమే, అదే బ్రహ్మపదం అని నాలుగు వేదాలు కూడాను ఏ పదాన్నైతే ఉచ్చరిస్తూ ఉన్నావో, నాలుగు వేదాల్లో ఉండే సారం ఇదే, బ్రహ్మపదాన్ని నువ్వు పొందడం అదే ఆత్మతత్వం. తపాంసి సర్వాణిచ యద్వదంతి, యత్ పదం వదంతి ఇది, యత్ ఏ పదాన్నైతే, ఏ బ్రహ్మపదాన్నైతే, సర్వాణి తపాంసి వదంతి, సర్వాణి తపాంసి వదంతి, యత్పదం వదంతి ప్రాపయంతి ఇత్యర్థః. కాబట్టి సమస్తమైనటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో, సర్వాణి తపాంసి యద్వదంతి, మనం చేసేటువంటి తపస్సులన్నీ కూడాను, యజ్ఞదాన తప కర్మలు గాని ఇవన్నీ కూడాను దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి, ఆ బ్రహ్మపదాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాయి. సమస్తమైనటువంటి సాధనలు తపస్సులు యత్, యత్ బ్రహ్మపదం వదంతి, ఏ బ్రహ్మపదాన్ని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాయో, యద్ ఇచ్చంత బ్రహ్మచర్యం చరంతి, యత్ యత్ బ్రహ్మపదం, ఏ బ్రహ్మపదాన్నైతే ఇచ్చంత అభిలషిస్తూ కోరుకుంటూ బ్రహ్మచర్యం చరంతి, ముముక్షవ ముముక్షువ బ్రహ్మచర్యం
చరంతి అంటే గురుకుల వాసం కుర్వంతి ఇది. ఏ బ్రహ్మపదాన్ని పొందాలని ముముక్షువులైనటువంటి వాళ్ళందరూ బ్రహ్మచారులు వెళ్లి గురుకుల వాసం చేస్తూ ఉన్నారు. తత్తే పదం తత్పదం తత్ తే పదం తత్పదం సంగ్రహేణ బ్రీఫ్గా సంక్షేపత ఇది తే బ్రవీమి తత్తే పదం తత్పదం తే సంగ్రహేణ బ్రవీమి అహం బ్రవీమి. కాబట్టి నీకు దాన్ని సంగ్రహంగా సంక్షేపంగా చెప్తాను. కాబట్టి దేనినైతే ఏ బ్రహ్మపదాన్ని ఏ బ్రహ్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని ఇవన్నీ ఒకటే, నాలుగు వేదాలు కూడాను నువ్వు పొందవలసింది అదే అని చెబుతూ ఉన్నాయో ప్రతిపాదిస్తూ ఉన్నావో, సమస్తమైనటువంటి తపస్సులు సాధనలన్నీ కూడాను ఏ బ్రహ్మపదాన్ని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నావో, దేనిని ఇష్టపడి ముముక్షువులైనటువంటి బ్రహ్మచారులు గురుకుల వాసం వెళ్లి శుశ్రూష చేస్తూ అక్కడ సేవలు చేస్తూ ఉన్నారో దేని కొరకు, తత్పదం అహం సంగ్రహేణ బ్రవీమి నీకు సంక్షేపత సంక్షేపంగా నీకు ఇది చెబుతూ ఉన్నాను. ఎందుకని డైరెక్ట్గా వచ్చి అడిగావు కనుక డైరెక్ట్ గా చెప్తున్నాడు. అది ఏమిటంటే ఆ పదం నాయన ఓమిత్యేతత్ ఏతత్ ఓం ఇతి అది ఏదో కాదు ఓంకారము. ఇది ప్రతి మనిషి పొందదగినటువంటి పరమ పురుషార్థం మోక్షం ఏదైతే ఉందో అది ఓంకారం ఏవా ఓంకారం ఏవా. అందువల్ల ఏతత్ ఓం ఇతి ఇతి ఓం శబ్దవాచ్యం, బాగా అర్థం చేసుకోండి ఓం. అందువల్ల మంగళాచరణం ప్రతి ఇప్పుడు మనం వచ్చామనుకుంటే పన్నేస్తానికి మొదట ఏమనుకుంటున్నాం ఓ ఎందుకో తెలుసా, అది బ్రహ్మం బ్రహ్మం ప్రార్థన మంగళాచరణం. అందువల్ల మన వాళ్ళంటే ఓం ప్రథమం ఓం ప్రథమం ప్రథమంలో ఓం ఉండాలి. కారణం సృష్టేహ ప్రాక్ ఎవరున్నారు ఓం పరమాత్మ ఆయన పేరిది, బాగా అర్థం చేసుకో. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఏకం ఏవ ఆ ద్వితీయం రెండు కానిటువంటి ఏకమైనటువంటి బ్రహ్మ సత్ ఏవ ఆసీత్ సౌమ్య ఇదం అగ్రే ఇదం ఇదం ప్రపంచం అగ్రే ప్రాక్ బిఫోర్ పూర్వం ఈ సృష్టి రాక ముందు సృష్టేహే ప్రాక్ సత్ ఏవ ఆసీత్ సత్ పదార్థం ఒకటే ఉండింది రెండవది లేనే లేదు. ఎతో వా ఇమాని భూతాని జాయంతే కనెక్షన్ దాని నుండి సమస్తం ఆవిర్భవించింది. ఏన జాతాన్ని జీవంతి వచ్చిన తర్వాత దాంట్లోనే ఉంది యత్ ప్రయంతి అభిసంవిశంతి తటస్థ లక్షణం. కాబట్టి అట్లాగే దేని నుండి అయితే ఈ సమస్తమైనటువంటి భూతజాలం కదిలిచ్చిందో దేనిలో ఉందో తిరిగి దేనిలో విలీనమైపోతూ ఉందో తద్బ్రహ్మ తద్బ్రహ్మ తత్ ఓం ప్రణవం అదే ఓం ఇతి ఏతత్ ఏతత్ ఓం ఇతి ఇదే ఓంకారము. తస్య వాచక ప్రణవ ప్రణవస్వరూపం బ్రహ్మ. మీరు బాగా వినండి క్లియర్గా అర్థమవుతుంది, ఏం కన్ఫ్యూషన్ లేదు. కన్ఫ్యూషన్ ఎప్పుడంటే నాకుంటేనే మీకు కన్ఫ్యూషన్, నాకు లేదు మీకు ఉండదు, మీకు కామ్గింటే చాలు. ప్రణవస్వరూపం బ్రహ్మ, ప్రణవం ఓంకారం ఏదైతే ఉందో ఈ ఓంకార స్వరూపం బ్రహ్మ. తస్య వాచక ప్రణవ ఆ భగవంతుడి పేరుంది ప్రణవం, ఆయన వాచ్యం ఇది వాచకం. ఎక్కడ కూడాను వాచకం ఉన్నప్పుడు దాని వెనక వాచ్యార్థం లక్ష్యార్థం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి హస్తి అన్నామనుకోండి, హస్తి అంటే గుర్రం సరే. ఇప్పుడు హస్తి అన్నప్పుడు ఆ మాట అనగానే మనకి ఎన్ని జ్ఞాపకం వస్తాయి, ఏనుగు అనగానే తోకాడించుకోబోయే కుక్కగా వస్తుంది మీ మనసులోకి రాదు. ఏనుగు అని ఎప్పుడైతే మీరు అన్నారో దాని తొండం కనపడుతుంది, దంతం కనపడుతుంది, పెద్ద చెవులు కనపడతాయి, చిన్న తోక కనపడుతుంది,
పెద్ద శరీరం కనపడుతుంది. ఇవన్నీ కూడాను ఏనుగుకుండేవన్నీ మీకు కనిపిస్తాయి. ఆవు అన్నారనుకోండి ఆవు కనిపిస్తుంది, చెట్టు అన్నారనుకోండి కాండం కనిపిస్తుంది, శాఖలు కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి, కాయలు కనిపిస్తాయి, పువ్వులు కనిపిస్తాయి, పండ్లు కనిపిస్తాయి, తినాలని అనిపిస్తుంది. అది వేరే. చూచారా, ఏది చెట్టు అనేది వాచకం, చెట్టు అనేది వాచకం. మరి చెట్టు అనేటువంటి వాచకం ఆ ఒక సౌండ్ రాగానే మీకు దానికి సంబంధించినవన్నీ కూడాను గోచరిస్తూ ఉన్నాయి. అంతేగాని చెట్టు అంటే చెట్టునే కాదు అర్థం, హస్తి అంటే హస్తనే కాదు, హస్తనే దాని పేరు. ఇది వాచకం. ఈ వాచకం ఏం తెలియజేస్తుంది? వాచ్యాన్ని తెలియజేస్తుంది. అంతేనా? ప్రతి విషయంలో ఏనుగు అనగానే ఏనుగు కనపడుతుంది, చెట్టు అనగానే చెట్టు కనపడుతుంది, ఓం అనగానే బ్రహ్మం అర్థమైపోవాలి. కారణం తస్య వాచక ప్రణవ, ఆ భగవంతుడికి ఓంకారం అనేటువంటిది పేరు బాబు. అందుకనే ఓం అంటున్నాం. భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు, నాకు నా పేరుకు తేడా లేదు. నా పేరు పిలిస్తే నేనే బలుగుతాను, ఎందుకని ఇంకెవరు బలకరు గనక. పిలవకపోయినా బలికేవాడిని నేనొక్కడే. అందువల్ల ఓం అనగానే భగవంతుడు కూడా బలుగుతాడు. కాబట్టి ఓం అనేటువంటిది ఏ ధాతువులో నుంచి వచ్చిందంటే అవతి, అవతి అనేటువంటి ధాతువు రూట్ అది పాణిని వ్యాకరణం. అవతి అంటే ఏంటో తెలుసా? ఎక్కడన్నా వచ్చిందా ఈ పదం మనకు? కొద్దిగా మార్పు ఏమైనా వచ్చిందే? వచ్చిందే రాలేదా? అదిదా సమాచారం. రోజు చెప్తున్నాం కదా, సహనావతు సహనౌ అవతు, నన్ను నువ్వు కాపాడాలి, నన్ను నువ్వు రక్షించాలి. అవతు అవతి రక్షతి, రక్షతి అది తాత్వార్థం. కనుక ఓం అనేటువంటిది అవతు అనేటువంటి ధాతు, అవతి అవతి అనేటువంటి ధాతువుల నుంచి వచ్చింది కనుక రక్షతి, అవతి రక్షతి కనుక నిన్ను రక్షిస్తుంది. ఎలా? ఫలప్రదానేన రక్షతి. నువ్వు ఓంకారం చెబుతూ ఉంటావు, ఇది సాధన. ఎక్కడ కర్మ జరిగినా దానికి ఫలితం ఉండాలి, ఏ కర్మ జరిగినా ఫలితం ఉండాలి. ఇది లౌకిక కర్మ కాదు. ప్రణవధ్యానం ఓం అని నువ్వు చేస్తుంటే ఇది లౌకిక కర్మ కాదు, అలౌకికం. అలౌకికమైనటువంటి కర్మ గనక పరమాత్మ యొక్క కృప నీ మీద పడాలి, అంతే కదా. అలౌకిక కర్మలకు ఏమిటి ఫలం? కృప, దయ. కాబట్టి ఫలదానేనా ఫలప్రదానేనా రక్షతి ఇది. కాబట్టి ప్రణవం, ఓంకారం ఎప్పుడైతే నువ్వు చెబుతున్నావో అది పరమేశ్వర ధ్యానం గనక, పరమేశ్వరుని యొక్క నామం గనక ఓంకారం చెప్పడం వల్ల దాని ఫలం నీకు వస్తూ ఉంది. ఓంకారం చెప్పడం సాధన, సాధన యొక్క ఫలితం ఏమిటి అని ఆలోచించినప్పుడు దయ, దయ కనుక ఫలదానేనా రక్షతి ఇది మిమ్మల్ని రక్షిస్తూ పోతూ ఉంటది. కనుక ఓం పరమేశ్వర ఉపాస్య దేవత, పరమేశ్వర. కాబట్టి ఓం అని అంటూ ఉంటే మనం ఉపాసించేటువంటి పరమేశ్వరుడే, ఆయనే, ఆ దేవతా రూపమే అది. ఇది ఓంకారం. ఇది ప్రతీక. ఏంటిది ప్రతీక? బాగా అర్థం చేసుకోండి. మనం దీనికి దాన్ని దానికి దీన్ని వాడుతుంటాం, అందుకని చెప్తున్నా. ప్రతీకోపాసన అని అంటే విగ్రహారాధన అంటారు. విగ్రహారాధన కాదు, నామసాధన. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రతిమ ప్రతీక, ప్రతిమ ప్రతీక. ఇప్పుడు స్వామి విగ్రహం చూచాము, అది ప్రతిమ. ఇదిగో ఈ ఫోటోలో స్వామి ఉన్నాడు, ప్రతిమ. అర్థమవుతుందా? రూపం, ఐడల్. కనుక ఏ విధంగా అయినా శివలింగం ప్రతిమ కనుక ఒక రూపంతో తెలుస్తూ ఉంటే ప్రతిమ, శబ్దంతో తెలుస్తూ ఉంటే ప్రతీక. అది డిఫరెన్స్. ప్రతిమ ప్రతీక. కాబట్టి విగ్రహం ప్రతిమ. ఆ విగ్రహం ఎవరిది? పరమాత్మదే. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎవరిదే ఆ రూపం? పరమాత్మ రూపం అది, ఇంకొకరిది కాదు. ఆ రూపం చూచినప్పుడు నీకు ఎవరో కాదు జ్ఞాపకం వచ్చేది, నీ శ్యామసుందరుడే జ్ఞాపకం వస్తాడు. ఆ రూపం ఎవరిదో కాదు, పరమాత్మది. కనుక ఇది ఆయన ప్రతిమ, కృష్ణ. ఇదేంటి ప్రతీక? ఇది ప్రతీక. ప్రతిమ ప్రతీక అంటే అది. కనుక ఓంకారం ఏంటి ఇప్పుడు? ప్రతిమ. ఇది కాకపోతే అది చెప్పండి, అది కాకపోతే నష్టం లేదులే. నాకు రెండు వినపడ్డాయి అందుకని, లేక రెండు చెవులు ఉండడం వల్ల వినపడ్డాయో. ఏంటంటే మీరు మళ్ళీ మాట్లాడతారు, స్వామీజీ మాకు ఒకటే నోరు ఒకటే మాట చెప్పామంటే సరే నేను రెండు చెవులు ఉండడం వల్ల రెండేందానేమో. కనుక ప్రతిమ ప్రతీక, రూపం ఉంటే ప్రతిమ, శబ్దం వస్తే ప్రతీక. తస్య వాచక ప్రణవ, కాబట్టి ఆ పరమాత్మ యొక్క ప్రతీకం సౌండ్ ఏదైతే ఉందో అది. కానీ ఒక మాట మాట్లాడినప్పుడు చెట్టు అన్నాం అనుకోండి, మనకు కావాల్సింది ఆ పదమేనా, దాని అర్థం కూడా కావాలనా? చెట్టు అనేసి ఏం తెలియకపోతే ఎట్లా? అందువల్లలే అందుకని పిల్లలకి అది నేర్పిస్తూ ఉంటారు, వాడికి పదమే తెలుస్తుంది అర్థం తెలియదు. అందుకని చిన్నప్పుడు అత్త ఇళ్ళు, వాడిని అత్త ఇళ్ళు, వాడికి రాక వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నీకేమొచ్చింది కర్మ? ఇది ఒకటి. వాడు మొదటేమో నాయన అత్తాను, వాడు అంకా అప్పుడేనా మళ్ళీ అను, ఒరే నీకేమొచ్చింది? వాడికి మాటలు రాలేదు, నీకేమొచ్చింది ఇప్పుడు? అర్థమవుతుంది ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు వాడు అత్త అంటున్నాడే, వాడికి తెలుసా అత్త అని ఎవరో తెలియదు. అట్లాగే మనం కూడా ఉంటే నేను చెట్టు అంటాను, మీరు కూడా చెట్టు. బాలాహ ప్రవదంతి నా పండితాహ, మనమంతా బుద్ధి కలిగిన వాళ్ళం, అట్లా ఎందుకు అంటాం మనం? అవును. కనుక చెట్టు అనగానే చెట్టు ఎట్టుంటుందో తెలుసు. వాడికి రూపాయి అన్నాం అనుకోండి, వాడికి అర్థం కాదు. వాడు రూపాయి అంటాడు, మనం రూపాయి అనగానే రూపాయి కళ్ళు ఇక్కడ పోయి ఓ పెద్ద రూపం మారిపోతుంది అప్పుడే, మనకు రూపం మారిపోతుంది అప్పుడే. చూడండి పిల్లవాడిని పులిహోర అనండి, వాడు పెళ్లిహార. మనం పులిహోర అనగానే తక్కన పులిహోర అనగానే మనతో పులిహోర యాక్షన్ కూడా ఉంటది సైడ్ బై సైడ్. ఎందుకో తెలుసా? మనకు అర్థమవుతుంది గనక, అర్థమవుతుంది కనుక. పదం అదే అయినా పదం ఏమిటో అర్థమవుతుంది కనుక. ఓం అనేటువంటిది వాచకం, చెట్టు పువ్వు ఏనుగు అట్లాగే అశ్వం అని మనం అన్నప్పుడు అవి ఎలాగైతే అర్థమవుతూ ఉన్నావో అట్లాగే ఇక్కడ కూడాను ఓం అనేటువంటి మాటను అనగానే, చెట్టు అనగానే వృక్షం శాఖోపశాఖలుగా ఉండేటువంటిది నీకు ఎట్లాగైతే తెలుస్తుందో దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను ఓం అనగానే దాని యొక్క లక్ష్యార్థం నీకు అర్థమవుతా ఉంది. ఆ లక్ష్యార్థమే అసలు భగవత్ స్వరూపం. అందువల్ల బ్రీఫ్ గా చెప్పమన్నావు గనక చెప్తాను, సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్, ఓం ఇతి ఏతత్, ఏతత్ ఓం ఇతి, అదే ఓంకారం. ఎందుకని ఆ ఉమా ఓం అన్నాడు అనుకోండి ప్రతీక, ఓకే సౌండ్ లోపలికి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు విషయం గనక అర్థమైందంటే అకారం జాగ్రత్త అవస్థ, ఉకారం స్వప్నావస్థ, మకారం సుషుప్తి అవస్థ, ఈ మూడిట్లో ఉంటూ వీటికి విలక్షణంగా ఉండేటువంటిది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది తత్పదం, తత్పదం అక్షరం బ్రహ్మపదం. ఓకే, భూత భవిష్యత్ వర్తమానాలు వీటికి అతీతంగా ఉండేటువంటి కాలాతీత స్థితి తత్పదం. అకార ఉకార మకారాలు అట్లాగే స్థూలదేహం, ఇదిగో స్థూలదేహం శవానికి కూడా ఉంది, కానీ శవం శవంగా ఎందుకు అయిందో తెలుసా? ఆత్మ పోవడం వల్ల కాదు. కొందరు అంటుంటారు దేహం నుండి ఆత్మ వెళ్ళిపోయింది అని. ఎక్కడికి పోవద్దు, ఆత్మ అనంతమైన ఆత్మ అది. ఎక్కడే స్థూలం నుండి సూక్ష్మం విడిపోవడమే మృత్యు, డెత్. అర్థమవుతుంది? కనుక స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరం విడిపడ్డప్పుడు స్థూల శరీరం చనిపోయింది అని మనం అంటున్నాం, ఉపయోగపడదు గనక. కాబట్టి స్థూలం ఏదైతే ఉందో అకారం, సూక్ష్మం ఏదైతే ఉందో ఊకారం, కారణ శరీరం మకారం. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త ఆత్మ, వీటన్నిటికన్నా కూడా అన్యమైనటువంటిది. కానీ ఇవి ఉండడానికి కారణమైంది, ఇవి లేకపోయినా తాను ఉన్నది. కుండలన్నీ ఉండడానికి కారణమైన మట్టి, కుండ లేకపోయినా కూడా తాను ఉంది. నామరూపాలు లేకపోయినా కూడాను అస్థిభాతి ప్రియంగా స్థిరంగా సత్యం జ్ఞానం అనంతంగా ఉంది. ఓకే, ఇది ఓం. ఎట్లాగైతే నా స్థూల శరీరానికి లోపల సూక్ష్మ శరీరం దీనికి కారణం ఉందో, ఇదిగో స్థూల ప్రపంచం దీనికి ఆధారంగా సూక్ష్మ ప్రపంచం.
దానికి ఆధారంగా కారణ ప్రపంచం, స్థూల ప్రపంచం ఆకారం, సూక్ష్మ ప్రపంచం ఉకారం, కారణ ప్రపంచం మకారం. ఈ మూడిట్లో ఉంటూ ఈ మూడిటికి అతీతంగా ఏదైతే ఉందో ప్రణవ, అతి ప్రణవ. తస్య వాచక ప్రణవ. కాబట్టి పరమాత్మ యొక్క పేరు ప్రణవం అని మనం చెప్పినా వాస్తవానికి అది స్వరూపం ఈ విధంగా తెలుస్తూ ఉంది, సృష్టి స్థితి లయ కారణం. ఇప్పుడు చూడండి, ఓ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ లయించిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అకారం జాగ్రత్త అవస్థ, ఉకారం స్వప్నావస్థ, మకారం సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. మళ్లీ ఎక్కడి నుంచి మేలుకుంటావు నువ్వు, అక్కడి నుండే గాఢ నిద్ర నుండే మేలుకుంటావు. అక్కడి నుంచి లోపల నుంచి వస్తావు, మకారం నుంచి ఆ ఊ మా మళ్లీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నావు. అలాగే ఓ మళ్లీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నావు. యతోవా ఇమాని భూతాన్ని జాయంతి, ఎవ్వని చేజనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు. అది కనుక సముద్రం నుండి అలలు వచ్చాయి, సముద్రంలోనే ఉన్నాయి, సముద్రంలోనే విలీనమైపోతున్నాయి. అలలు లేకముందు సముద్రం సముద్రంగా ఉంది, ఆ సముద్రం నుండే అలలన్నీ కూడా ఆవిర్భవించాయి. అలలు ఉంటే సముద్రం ఉందని అర్థం, అలలు లేకపోయినా సముద్రం లేకపోతే అలలు ఉండవు, అలలు లేకపోయినా సముద్రం ఉంటుంది. ప్రపంచం ఉన్నదంటే పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం లేకపోయినా పరమాత్మ ఉంటాడు. కనుక లయస్థితిలో ఈ ప్రపంచం అంతా లయస్థితికి వచ్చినప్పుడు, సమస్తం లయించిపోయినప్పుడు ప్రపంచం లేదు నీకు. కానీ ఎవరిలో లయించిందో ఆ పరమాత్మ ఎక్కడికి పోలే. ఎవ్వని ఎందుడిందు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు మూల కారణం. ఓం తస్య వాచక ప్రణవ. కనుక ఇటువంటి ఓంకారం పరమాత్మ స్వరూపం గనక ఓం ఇతి ఏతత్, ఓం ఇతి ఉచ్చారణ మాత్రేణ. ఇప్పుడు ఓం అని అన్నాం అనుకో, ఏం జరుగుతుంది, ఉచ్చారణ మాత్రేణ బ్రహ్మ దృష్టిం కురియాత్. అంతే, చెట్టు అని నేను ఉచ్చరించినంత మాత్రాన చెట్టు ఎట్లాగైతే మీకు దాని యొక్క కాండము, దాని యొక్క కొమ్మలు, దాని యొక్క రెమ్మలు, దాని యొక్క ఆకులు, పండ్లు, పువ్వులు సమస్తం మీకు గోచరిస్తున్నాయో చిగుళ్లతో సహా. ఓం అనేటువంటిది జస్ట్ ఉచ్చారణ మాత్రేణ, శబ్ద మాత్రేణ. ఓం ఇది ఉచ్చారణ మాత్రేణ బ్రహ్మ దృష్టిం కురియాత్. ఎప్పుడది గురువు నీకు వివరిస్తేనే, అదే పిల్లవాడు చెట్టు అన్నాడు అనుకోండి వాడికి ఏమి రాదు మనసులోకి, చిన్నపిల్లవాడికి చెట్టు అది కదా మనం మాస్టర్లు అమ్మా ఆవు బడుల్లో. కొందరు పిల్లలు ఎట్లంటే వీధి బడుల్లో ఏ చెప్పండి రా ఈ బెత్తం ఎత్తుకుంటాడు అది, అందువల్ల అసలు రాదు అమ్మా అనగానే పిల్లాడు అది పెట్టకూడదు ఇప్పుడు, ఎందుకంటే అమ్మ అంటే వాడికి అమ్మ జ్ఞాపకం మాస్టర్కి ఎద్దు మాస్టర్ ఉండలా ఇది ఎందుకు అన్నావా, ఇంకేమనాలా సిలబస్ లో అదే ఉంది, ఇంకేమంటాడు చెప్పండి. ఇది గొడవ, లాఫ్ అసోసియేషన్ ఇదంతా వాళ్ళతో, వాళ్ళకు మనకు ఉండేటువంటి సంబంధం. కనుక అమ్మ అంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు కానీ చెట్టు అంటే అసలు పట్టించుకోడు, చెట్టు అంటే వాడికి తెలియదు గనక, కానీ మనకు తెలుసు అది ఇక్కడ. కనుక పదం యొక్క అర్థం లక్ష్యార్థం ఏమిటో గురువు నీకు వివరించి చెప్పినప్పుడు, బాబు అకారం ఇది, ఉకారం ఇది, మకారం ఇది అనగానే ఓ అనగానే ఒక్కసారి మొత్తం హృదయంలో నిలిచిపోతుంది, ఓహో బ్రహ్మస్వరూపం. ఓం ఇది ఉచ్చారణ మాత్రేణ, శబ్దం మాత్రేణ బ్రహ్మ దృష్టిం క్రియాత్. కనుక ఆ బ్రహ్మమే కనుక నువ్వు తెలుసుకోవాల్సింది. ఎత్తత్ పదం, ఏ పదమైతే నాకు తెలుసు అని నువ్వు అనుకుంటున్నావో అది ఓంకారంలో ఉంది, సమస్తం ఓంకారం. కాబట్టి ఇది ఓం శబ్దవాచ్యం, శబ్దం ప్రతీకం, పదం ఏదైతే ఉందో అది ప్రతీకం. ఓం అనేటువంటిది ప్రతీక. కానీ వాచ్యార్థాన్ని కనుక వెళ్ళామంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ,
కనుక అబ్బాయి సర్వే వేదాహ యత్ పదం ఆమనంతి సర్వాణి తపాంసి యద్వదంతి యద్ఇచ్ఛంత బ్రహ్మచర్యం చరంతి తత్ పదం తే సంగ్రహేణ అహం బ్రవీమి ఓం ఇత్యేతత్ ఓం ఇతి ఏతత్ ఏతత్ ఓం ఇతి ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఆహా, ఇంకొచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. ఏతత్ ఏవ అక్షరం బ్రహ్మ, ఏతద్యేవాక్షరం, ఏత హి ఏవ అక్షరం బ్రహ్మ, ఏతత్ అక్షరం ఏవ బ్రహ్మ, ఏతత్ అక్షరం బ్రహ్మ ఏవ. ఓకే, ఏతత్ అక్షరం, హి అంటే తస్మాత్, ఈ కారణం చేత, బికాస్ బీయింగ్ సో ఈ కారణం చేత, అర్థమవుతుంది, బికాస్ అంటే అది, బికాస్ బీయింగ్ సో ఏతత్ ఏతత్ హి ఏవ అక్షరం, ఏతత్ అక్షరం ఏవ హి బ్రహ్మ, అంటే బ్రహ్మైవ ఆ అక్షరం ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు చెప్పానే ఓం అనేటువంటి అక్షరం, తత్ బ్రహ్మైవ. ఏతద్యేవాక్షరం పరం, తత్ అక్షరం పరం ఏవ, బ్రహ్మము అదే పరము అదే. ఏతద్యేవాక్షరం ధ్యానించమని చెప్పడం లేదు, తెలుసుకోమంటున్నాడు. జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్, యో యత్ ఇచ్ఛతి తస్య యత్ ఇచ్ఛతి, దేనినైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో, ఇచ్ఛతి ఎవడైతే కోరుకుంటూ ఉన్నాడో, దేని కొరకో, తస్య అతనికి, తత్ అది, తస్య తత్, తస్య అది కోరుకునేటువంటి వాడికి, తత్ అది, అదే భవతి ఇది, తద్భవతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి తద్భవతి. కాబట్టి తస్య తత్, అతనికి అది అంటే అతడు అది అవుతూ ఉన్నాడు అంతే, ఇంకేం లేదు. ఏతత్ అక్షరం ఈ బ్రహ్మైవ. కాకపోతే ఇక్కడ ఏతద్యేవాక్షరం బ్రహ్మ, బాగా అర్థం చేసుకోండి, ఏతద్యేవాక్షరం పరం, అదే బ్రహ్మము అని, అదే పరం బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మ, బ్రహ్మాజీ కోనునే బ్రహ్మాజీ. పరం అంటే పరం బ్రహ్మ, సత్యం జ్ఞానం.